విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
పాండవులు ఇతర బంధువులు వెంటరాగా విరాటరాజు గారు మెల్లగా దక్షిణ గోగ్రహణం నుంచి నగరానికి వేంచేశాడు. మంచి యుద్ధ విజయంతో ఉన్నాడు ఆయన. గర్వించిన సైన్యం ఆనందోత్సాహాలతో చిందులు తొక్కుతూ ఉండగా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. రాగానే ముత్తైదువులు పేలాలు జల్లారు, మంగళహారతులిచ్చారు. అఖండమైన విజయం పొందావు, సైన్యంతో సుశర్మని త్రిగర్త వీరుల్ని జయించావు. ఇంత పూర్వం నీకొక అపప్రథ ఉండేది, కీచకులు లేకపోతే విరాట్రాజు గారికి విజయం లేదు అని. ఆ అపప్రథ కాస్త దూరమైపోయింది ఈ దెబ్బతో అని. ఊళ్ళో ఉండే వాళ్ళకి ఏం తెలుసు, ఇదంతా ధర్మరాజు భీముడు నకుల సహదేవుడు ఇచ్చినటువంటి విజయం అని తెలియక తెగ పొగుడుతూ ఉంటే ఆనందంతో కూర్చున్నాడు సింహాసనం మీద. కూర్చున్న తర్వాత ఈ గెలుపు ప్రశంసించడానికి వచ్చిన జనాలందరినీ అభినందించి విరాటరాజు, ఇంతకీ నా కొడుకు ఉత్తరుడేడి అని అడిగాడు. అడిగితే అక్కడుండే పరిజనులు, అయ్యా తమరేమో దక్షిణం వైపు యుద్ధానికి వెళ్లారు, అక్కడ దుర్యోధనుడు భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామాదులైన మహావీరుడు గల సైన్యంతో వచ్చి మనకు ఉత్తరం దిక్కున ఉన్న గోవుల్ని అపహరించాడు. అప్పుడు ఉత్తరుడు బృహన్నలని, ఏది మన ఉత్తరకి నృత్యం నేర్పేటటువంటి పేడివాడిని సారథిగా చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఒక్కడే గోరక్షకుడిగా వెళ్ళాడని చెప్పగా విరాటరాజు గారికి తీరని దుఃఖం పట్టుకుందట. ఇంత సైన్యంతో వెళితేనే సుశర్మ చేతిలో చావు దెబ్బలు తిన్నాడు ఆయన. ఆ కొడుకు చూస్తే దుడుకు, ఇంట్లో కుర్రాడు, ఎప్పుడు యుద్ధం అంటే ఎరగడు, ఏదో తాను పొగట్టమే తప్ప రహస్యంగా. ఆ కొడుకు ఒంటరిగా వెళ్ళిపోయాడు యుద్ధానికి తెలియగానే బాధపడిపోతూ మంత్రులు చూచి ఇలా అన్నట్ట, అసము నమ్మీదెరుంగక మహాగ్రహ వృత్తి గడంగి చెచ్చరం పశులకు కూయిగా దన్ని ఎప్పాపడు కౌరవ సేన ఏడ ఒంటి సనుట ఏడ నాకిది కడిల్ది విచారము పుట్టే సైన్యముల్ వెసదని తోడుగా వల్లయు వేగమ పంపుడు వాలునట్లుగన్. పసివాడైన ఉత్తరుడు అహంకారంతో ముందు చూపు లేక మొండి పట్టుదలతో ఆవుల్ని రక్షించడానికి వెళ్ళాట, రక్షకుడిగా వెళ్ళాట ఒంటరిగా. కౌరవ సైన్యం ఎక్కడ, ఒంటరిగా వెళ్ళడం ఏమిటి, వెళ్లేటప్పుడు పోని మంచి సారథున్నాడా, అయ్యయ్యో డాన్స్ చేసుకునేవాణ్ణి, ఆటపాటలకి సింగారించుకుని టింగురంగాన్ని తిరిగేటటువంటి ఒక బృహన్నలని సారథిగా చేసుకువెళ్ళాడా. ఇది విన్న తర్వాత నా మనస్సంతా దిగులుతో నిండిపోయింది. అప్ప ఎంత బాధ పట్టుకుందో, మన సైన్యానికి వాడికి స్వయంగా తొందరగా పంపండి, ఆ సైన్యం మన సైన్యం ఎక్కడున్నా వేగంగా వచ్చి ఇక్కడికి వచ్చేయాలి. ఏమైపోయాడు అసలు, ఈపాటికి ఏమయ్యాడు అని బెంగగా ఉంది. నా మనస్సు ఏదో ఆందోళనగా ఉంది. కష్టపడి త్రిగర్త సైన్యాన్ని జయించామని ఆనందంతో పోయింది దెబ్బతో నాకు. ఆరి కుమారా, ఎంత పని చేసావురా అని మనసులో బెంగ పెట్టుకుంటూ ఉండగా కంకుడిలా అన్నట్ట, ఏమయ్యా భయపడకు, మనం అక్కడికి వెళ్ళాం. సుశర్మ ఓడిపోయాడు. ఇక్కడ కూడా ఉత్తరం వైపు కూడా విజయం దిగి తచ్చాం. అక్కడ అపజయం అయితే ఇక్కడ అపజయం వస్తుంది, ఇక్కడ విజయం అయితే అక్కడ విజయమే, నాకు తెలుసది. ఇక్కడ ఒక్కడిగా వెళ్ళాడనే భయం నువ్వు వద్దు, ఎందుకంటే బృహన్నల సారథిగా నగిల్చు. నువ్వు ఎవడి వల్ల చిచ్చి చిచ్చి వీడు సారథిగా వెళ్ళడమా అని తిట్టుకుంటున్నావో, ఆ బృహన్నల సారథిగా ఉన్న ఎవడైనా పూచిపులైనా విజయం పొందుతుంది. బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి అతడు పరాక్రమ విజృంభణంతో దేవతలనైనా గెలవగలడు అని కంకపట్టన్న మాటలు విని అయినా మనసులో దుఃఖం. అంత తేలిక నమ్ముతాడా? మళ్ళీ అన్నట్ట, యుద్ధరంగంలో త్రిగర్త సైన్యం చేత గాయపడిన సైనికులు తప్ప తక్కిన వాళ్ళంతా యుద్ధానికి వెళ్ళండర్రో, ఈయన ఇలాగే చెబుతాడు ఈ ద్విజుడు. ఈ బ్రాహ్మణోత్తముడికి వీరత్వం గురించి ఏం తెలుసు? ఏది ఇంతక దాకా తెగపోయాడు నిన్న, నీ వల్ల తప్ప నేను ఎలా విజయం పొందానని. ఇప్పుడు ఇంతలో ఏమంటున్నాడు, నీకేం తెలుస్తుంది యుద్ధం గురించి? ఇంట్లో కూర్చొని పప్పు అన్నం తినడం తప్ప, మహాసైన్యం అంతా తొందరగా యుద్ధానికి వెళ్ళాలి, తొందరగా నా కొడుకును రక్షించుకోవాలి, నడవండి నడవండి నడవండి. ఈ వీరులు వెళ్ళి ఆ ఉత్తరుడు ఏమయ్యాడో తెలుసుకుని వచ్చి మనకి చెప్పడమే ప్రస్తుతానికి మన ఉపాయం. బ్రహ్మదేవుడైనా విధివ్రత మార్చగలడా? అయ్యో, కొంత సైన్యమైనా కాపలా పెట్టి వెళ్ళారు కాదు, ఈ దిక్కుమాలు కొడుకు ఒంటరిగా వెళ్ళిపోయాడు అని ఉత్తర పడిపోయాడు, కలత చెందుతున్నాడు. ఈలోపు ఆ ఉత్తరుడు పంపించిన సమాచారం పట్టుకొచ్చారు గోపాలకులు. వచ్చి ఆయన చూచి అన్నారట, మేమంటే మీ అబ్బాయి దగ్గర నుంచి వచ్చామన్నారట. అయ్య బాబా, నా కొడుకు దగ్గర నుంచి వచ్చారు, వాడు ఏమైపోయాడు అన్నాడు. ఈయన ఆయనకేంటండి, కుర్రు బలము చెయ్యించి మన గోవుల నల్లను క్రంబరించి ఉత్తరుడు ఇది తాను సూతుడు ఉదగ్రత వచ్చుచునున్నవాడు తత్వరగా రథత్వజాలి ఒక తుప్పుడు రాలదు మమ్ము పిలిచి వేపురి నిరిగింపుడన్న నృప పుంగవ వచ్చితి మేమునావుడు. మహారాజా, ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని జయించి మన ఆవులన్నింటినీ మరలించి తాను సూతుడు కలిసి వస్తున్నారు, రథసారత్వ కలిసి వస్తున్నాడు. అతని రథం గుర్రాలు జెండాకర్రల తుప్పు వదలలేదంతా. సాధారణంగా నాలుగు బాణం దెబ్బలు తింటే జెండా కన్నా రెపరెపలాడేటటువంటి గుడ్డ చెరగాలి, జెండాకి పెట్ట తుప్పు వదలాలి, తుప్పుడు రాలలేదు. అంటే ఏమీ అపాయం లేకుండా నిరపాయంగా వస్తున్నాడు. ఆయన మమ్మల్ని పిలిచి పట్టణంలో తన విజయ వృత్తాంతం తెలపవండి అని పంపించగా మేము వచ్చాం. ఆయన విజయ వార్త మీకు మోసుకొచ్చాం, మేము వచ్చాం, శత్రువులు నొచ్చారు చచ్చారు విచ్చి పారిపోయారు అనగానే ఆయన అంతరంగంలోంచి కట్ట తెగినప్పుడు చూసారు, చెరువు కటు ఇటు గడ్డి కొట్టేస్తే నీరు వెళ్ళిపోయినట్టుగా ఈ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కిందకు కారాయట. చెరువులోంచి నీరు వెళ్ళినంత వేగంగా గండిలోంచి నీరు వెళ్ళినట్టు వచ్చింది అంటే ఆయనకి ఎంత ఆనందం వచ్చిందో చూడదు, మామూలు ఆనందం కాదు, ఓరి బాబాయ్ తట్టుకోలేకపోయాడు. ఆయన గుండె ఆగిపోయినంత పని, మళ్ళీ కాస్త బలవంతుడు కాబట్టి తట్టుకున్నాడు. ఇంకోటి ఎవడనైతే ఆ గుండె ఆగిపోను అనమాట. చెక్కిళ్ళు పులకాంకురాలతో నిండిపోయి ఏమేమీ అని గోపస్తోమము పలుమారు నడుగుచును మెయ్యి పొదలన్ భూమి సుడపుడు మంత్రుల మోముల కనుగొని సగర్వముగనిట్లని. ఏంటేంటేంటి, ఇంకోసారి చెప్పండి ఇంకోసారి చెప్పండి అని అడిగాడు. ఇంకేముందని మీ అబ్బాయికి విజయం అన్నారు. ఆయన అలా ఒకటికి రెండు సార్లు అడిగి పులకించిపోయి సంతోషంతో శరీరం ఉప్పొంగిపోగా మంత్రుల ముఖాలు చూసి గర్వంగా మేసాలు వెలేసిపోయి ఇప్పుడు ఈ కంకుడు వదిలేశాడు. ఇక తిరిగాడు ఇటు, ఇదిగో ఏనుగుల మీద మంచి జనాలు పంపండి, చేయగంట ఊపుతూ భేరీలు మోగిస్తూ విరాట్ రాజు పుత్రుడు ఉత్తరుడు విజయం పొందాడని అందరూ చాటించాలి. ఒక్కగానొక్క కుర్రాడు ఉత్తరుడు కౌరవ సైన్యం అంతా చితక్ కొట్టి విజయం సాధించాడు. ఇది సామాన్యమైన విషయమా? ఇది లోకమంతా చాటేయండి. అతనికి ఎదుర్కోనివ్వడానికి రథాలు, గుర్రాలు, ఏనుగులు, మంగళవాద్యాలు, ముత్తైదువులు, పూజ్యులైన బ్రాహ్మణోత్తములు పిలిపించండి. స్వాగతం, ఘన స్వాగతం ఇచ్చేద్దాం, పులకించిపోయే స్వాగతం ఇద్దాం. అవివేకంతో అపమార్గం పట్టాడు విరాట్ రాజు గారు. ఇంతకటిదాకా తన కొడుకు ఒక్కడే వెళ్ళాడని వెంగెట్టుకున్నవాడు కొడుకు ఒక్కడే జయించాడంటే ఎలా జయించాడనే ఆలోచన లేకుండా నా కొడుకు జయం పొందేసట్టు ఇంకేముంది, అదిగో పులంటే ఇదిగో తోకంటున్నాడు అనమాట. మంగళధ్వానాలతో ఆయనకి ఎదుర్కోలిద్దాం చక్క. ఉత్తమమైన కన్యాజనాలందరూ ఉత్తరతో సహితంగా గంధం, దండలు, మంగళ ద్రవ్యాలు తీసుకోండి. ఉత్తర కుమారుని ఎదుర్కొందాం, వెళ్ళి మంగళహారతిద్దాం, ఆ బలంగ తెగ పొగిడేద్దాం, అతగాడి మీద అక్షతలు చదువుదాం, దండలు వేసేద్దాం, ఊరేగిద్దాం చక్క ఏనుగు మీద అని ఈ విధంగా నియోగించాడు. ఆ వార్త తెచ్చుకొచ్చారుగా గోపాలకులు, మీ అబ్బాయి విజయం పొందాడనే వార్త మోసుకొచ్చినందుకు ఆనందంతో, ఒరే మీ జీవితాంతం కట్టేసుకోండి రా అని ఒక్కొక్కడికి పాతికేసి 30 బట్టలు ఇచ్చేసాడట, కొత్త బట్టలు ఇచ్చేశాడు. కొడుకు యొక్క విజయ వార్త విన్న ఆనందంతో ఇక వచ్చిన వాడికి వచ్చినట్టు తొళ్ళదోపుగా ఇచ్చేసాట, పట్టు వస్త్రాలు ఇచ్చాట. అంత పూర్వం వాడు పుట్టగోచులు కట్టుకునేవారు గోపాలకులు, ఇప్పుడు పట్టు వస్త్రాలు ఇచ్చేసాట. ఆ తర్వాత కంక కంక అన్నాడు. ఆ కంకుడికే చూసి ఇంకా నాకు ఆనందంగా ఉంది, నెత్తం ఒక పలక ఆడదామే, ఏ జూదం ఆడదామో, తీసుకురా జూదం బల్ల అన్నట్టు. హుషారు ఎక్కువైపోయినప్పుడు జూదం ఆడేవారు రాజులు అని ఉబ్బుతూ అంటే ధర్మరాజు అన్నాడు, రాజా ఇప్పుడు నువ్వు సంతోష పారవశ్యంలో ఉన్నావు, ఇవాళ నీతో ఆడి చేయించడం నాకు కష్టం, పైపెచ్చు బెరుగ్గా ఉంది, విజయగర్వంతో ఉన్నవాడు ఉన్మాదంతో ఉన్నవాడు ఏం మాట్లాడతాడో లేనిపోను గొడవ అంచేత ఎందుకన్నట్ట వికటాట్టహాసం చేసి విరాట్ రాజు గారు సైరంధ్రి ఇలా అన్నాడు. సరిగ్గా సమయానికి అక్కడ వచ్చింది ఆవిడ, పాచికల్తే అన్నాడు. ఆవిడ పాచికల్ తెచ్చింది, ఆ జూదం బల్ల ఉంది ఒక టేబుల్, ఆ టేబుల్ ముందుకు లేగాడు, కూర్చున్నాడు, ఆ జూదం యొక్క పలక దాని మీద పరిచాడు, ఆ బోర్డు పరిపించి దా కూర్చో అన్నాడు. ఇప్పుడు జూదడం ఆడడం ఎంత లెస్స అన్నట్ట ధర్మరాజు. ఎంత లెస్స అండలో పైకి రాజుగారికి ఇప్పుడు జూదం ఆడటం మంచిదే అని కనపడుతోంది, ఇందులో ఏం న్యాయం ఉంది, ఇటువంటిప్పుడు ఆడటం ప్రమాదం సుమా అని చెబుతున్నాడు. అయినా వెండల్లా ఆడదాన్రా అన్నట్ట. ఈ జూదం అంటే విరాట్ రాజు గారికి ఎంత లెస్ అంటే, స్త్రీయో గావు హిరణ్యంచ యచ్ఛాన్యత్వస్తు కించన నమే కించిత్ త్వయా రక్ష్యమంతరేణాపి దేవితం. ఈ స్త్రీలు, ఆవులు, బంగారం, సురక్షితంగా దాచుకుని బీరువాలో పెట్టుకోవలసిన ఇతర వస్తువులు ఇవి నాకు జూదం కంటే ఎక్కువగా ఉన్నాయి, జూదమే నాకు బాగా ఇష్టం దా అన్నట్ట. అంటే ధర్మరాజు మామూలుగా కాస్త జూదప్రియుడు అనుకుంటాం, ధర్మరాజు పాపం ధర్మం కోసం పిలిస్తే వెడతాడు, ఈయన మెచ్చిపోయాడిక, అనుక్షణం కాస్త ఆనందం వస్తే చాలు జూదం. అప్పుడు కంకుబట్టి అన్నట్ట, మహారాజా జూదమాడి ధర్మసూనుడు రాజ్యంబు అనుజులను ప్రియాంగనలను పణంబుగా వడ్డి ఆడి కరియబడే అట్లగుట దీనితోటి అర్థికీడు. విరాట మహారాజా, జూదం మీకు ఇంత ఇష్టం అంటున్నారే, ఈ జూదం ఎటువంటిదో తెలుసా? పూర్వం ధర్మాత్ముడని పిలువబడిన ధర్మరాజు కూడా ఈ జూదం ఆడి ముందు రాజ్యం, తర్వాత తమ్ముళ్ళు, తాను, ప్రియ భార్య అన్ని పందెం కాసి ఓడిపోయి కష్టాల పాలయ్యాడు. 12 అరణ్యవాసం, 1 అజ్ఞాతవాసం చేశారు వాళ్ళు, చేశారు అంటున్నాడు. అంటే అయిపోయిందిగా మరి, అప్పటికీ వీడికి అర్థమై ఏడుస్తుంది అంటాడు బుర్ర కొంచెం ట్యూబ్ లైట్. అందువల్ల ద్యూతాసక్తి ఆపద కలిగిస్తుంది, జూదం వద్దు అనగా ఆ సామాన్యులకి అది మనలాంటి వాళ్ళక ఆడు అని పాచికలు పుష్యులు వేశాడు. ఆ జూదం ఆడే సమయంలో రాజుగారు ఒళ్ళు తిరిగిన ఆనందంతో ఇంకేం మాట్లాడుతున్నాడంటే, ఆ సమయంలో అయినా తాగిన వాడి సందం అయిపోయాడు. ఒక్కోసారి ఆనందం కూడా తాగుడు కంటే ఎక్కువ ప్రమాదం అన్నారు. ఉత్సాహం పెరిగిపోతుంది, లాటరీ వచ్చినప్పుడు, మంచి ఉద్యోగంలో పెర్మనెంట్ అయిపోయినప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు వచ్చేస్తుంది వాడికి పూనకం. ఈయన గారికి అలాంటి పూనకం వచ్చి, నరనాథుండు ప్రమోద సంపదుతితోన్మాదంబుపై ఇట్లను కురు సైన్యంబుల ముట్టి గెలిచి ఎలమిల్ గోవర్గము తెచ్చె ఉత్తరుడు బాగావల శౌర్య సారములు దాత్తంబుల్ గదే ఎందునెవ్వరు ఎక్కాలము నిట్టు చేసిరి కులైశ్వర్యం బవార్యం బుగన్. ఆ ఒళ్ళు తిరిగిన ఆనందంతో విరాట్రాజ్ అన్నాడు, నా ఉత్తరుడు, నా కొడుకు, నా వారసుడు, భావి మత్స్య సమ్రాట్, కౌరవ సైన్యాన్ని మహోత్సాహంతో ఒంటరిగా ఎదిరించి గెలిచి ఆవులన్నీ తీసుకొచ్చేసాట. కొన్ని లక్షల ఆవులు ఒంటరిగా తీసుకొచ్చాడు. అయ్యి బాబోయ్, కుల ప్రతిష్ట ఇనుమడించిపోయింది. ఎప్పుడైనా ఎవరైనా ఒంటరిగా కుర్రాళ్ళు ఎలా చేశారా? నా వంశంలో అలాంటి వీరుడు పుట్టాడు. నేను, నా వంశం, నా కుమారుడు తరించిపోయాం. కొడుకు మంచివాడైతే ఆ తండ్రికి బ్రహ్మానందం. కొడుకు వ్యసనపురుడై, నీచుడై, క్షుద్రుడై, పిరికివాడై 10 మంది చేత వేలెత్తించుకున్నప్పుడు ఆ తండ్రికి కలిగే బాధ అంతా ఇంత కాదు. అంచేత నా కొడుకు మంచివాడు, వీరుడని అందరూ పొగుడుతూ ఉంటే ఇప్పుడు నాకు కలిగిన ఆనందం అహో బ్రహ్మానందం ఇది అని తెగ పొగిడేసుకుంటూ ఉంటే కంకుడు అతనితో ఇలా అన్నట్ట, చిరునవ్వు నవ్వుతూ, కురుపతి భీష్మకర్ణ కృపకుంభజ ముఖ్య మహోగ్రయోగ విస్ఫురణము ఓర్వజాలి రణభూమి భుజాబలముల్ల శల్ల ఉత్తరుడ జయించనేని వసుధావరా. ఎంతటి కంటే ఇంకా అచ్చరువును కల్గునే ధర ప్రసిద్ధికి నెక్కడే అతడొక్కడున్. రాజా, విరాట్ రాజా, మత్స్యరాజా, దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు మొదలైన మహావీరుల పరాక్రమాన్ని యుద్ధరంగంలో ఓర్చుకుని తన బాహుబలంతో ఉత్తరుడే గనక చేయించి ఉంటే ఈ సృష్టి పుట్టిన తర్వాత ఇంత విచిత్రమైన వార్త మరొకటి ఉండదు, ఇంతకంటే ఆశ్చర్యమైన వార్త మరొకటి ఉండదు. లోకంలో అతడు అక్కడే మహావీరుడిగా ప్రసిద్ధుడు కాడు, ఏకైక వీరుడవడు, ఏకవీర ప్రసిద్ధి పొందడు. అనగాని పళ్ళు పటపట కొరికి బాధపడిపోయి, కంకుభట్టా, నువ్విలా అనడం ఉత్తరుడి విజయం సందేహాస్పదం అనడమా? నువ్వు కాబట్టి సహించాను, ఇంకెలాంటి మాటలు అనకు అని పళ్ళు ఇలా పటపట కొరికేశాడు. కళ్ళు ఎరపెక్కించిపోయేశాడు, ముక్కుల్లోంచి దాంట్లోంచి నిశ్వాసం విడిచిపెట్టాడు. ఏం చేసేట, చప్పుడు ఏం చేయాలి? ఆ చేతిలో పాచికలు పటపట పటపట అలా కొట్టాడు 2 సార్లు. ఆ వేసేటప్పుడు ఆ పాచికలు భడేళ్ళు కొట్టాడు. పలక చప్పుడు అగ్గలంబుగా నాడుతున్న ఆ పలక చప్పుడు ఇలాగా ఈ క్యారోస్ బోర్డు వాడు పడేలు బాతుతారు అప్పుడు కాపు వచ్చినప్పుడు, అలాగే బాతున్నాడు. సరకు చేయక యుధిష్ఠిరుండు వెండి యూనిట్లని లెక్క చేయకుండా ధర్మరాజు, ఆయనకి లెక్కేంటి, వీడు పిచ్చుక, అందుకని లెక్క లేకుండా ఇలా అన్నట్ట. ఏమన్నాడు, ఏమయ్యా నువ్వేదో నా కొడుకు యొక్క గొప్పతనాన్ని నువ్వు చులకన చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు, కానీ ఒక రహస్యం మర్చిపోతున్నావు. నీ కొడుకు 100కి 100 పడి ఈ పని చేయలేడు వాడు మోహం. కురుబలమే దైత్య సుర కోటులు వచ్చిన గెల్వరాదె ఉత్తరునకు ఆ బృహన్నల రథంబుపై పరవాహిని భయంకర భుజసారమున్ మెరయగా దరిగాంచితినంచు విక్రమోధురగతి ఆచికేలి నిరతుండ దుర్దమలీలనుండగన్. బృహన్నల యుద్ధాసక్తుడైతే రథం నడిపి లేక తాను రథికుడైనా శత్రుసేనని తురుమాడగలడు. మహాభయంకరమైన శత్రు సైన్యాన్ని తన బాహుబలంతో ధ్వంసం చేయగలిగే శక్తి ఒక్క బృహన్నలకే ఉంది. అతను ఎటువంటి వాడో తెలుసా, వీరాది వీరులు చూసినప్పుడు నాకు చంపే అవకాశం వచ్చింది, మంచి అవకాశం వచ్చింది అనుకుంటాడు. పిరికివాడు కాదు, వెనక్కి పరిగెత్తేవాడు కాదు, తేరి పార చూడటానికి దేవతలే తొడుస్తారు అతన్ని. అటువంటప్పుడు ఈ కౌరవ సైన్యం అతనికి లెక్క. ఉత్తరుడు కురు సైన్యాన్ని ఏమిటి, దేవదానవులనే గెలవగలడు ఎప్పుడు బృహన్నల కనుక రథంలో ఉంటే. ఆ తేరు బృహన్నల వశమైతే ఇంకా లెక్కలేదు ఆయనకి. అనగానే విని సక్రోధ హాసోల్లాస వికృతాన నుండి మత్స్యవహీనాథుండు కోపంతో వికృతమైపోయింది. ఇంకా ఆయనకు వచ్చిన కోపమట ఆ సమయంలో ప్రపంచమంతా కాల్చేద్దామన్నంత కోపం వచ్చేసింది ఆయనకి. గుడ్లురిమి చూశాడు, ఓరి ద్విజుడా, ఇందాకొండ చూస్తున్నాను కారు కోతలు కూస్తున్నావు, ఎంత ద్వేషం, నా తిండి తింటూ నా కొడుకు యొక్క విజయం సహించలేకపోతున్నావా? నిజం చెప్తే అలా ఉంటుంది ఎప్పుడు లోకంలో. నిజం చెప్పారనుకోండి, గురువుగారు మన గురించే చెప్పారేమో అనుకుని బాధపడేవాళ్ళు అంతమంది లేరు. వింతలు చాలని వలన వింటిమిగాని దరిద్రినందు ఏమింతకు ముందు సారథులని ఎవ్వరి చూడమే. వైరి వీర దుర్దాంత భుజ విలాసమలరంతెగి పోరుల అస్త్రశస్త్ర విక్రాంతి కడంగువారినని కన్నుల నిప్పులురాలు చుండగన్. నీ వల్ల చాలా కొత్త విషయాలు విన్నావయ్యా కంక. మేమెప్పుడు యుద్ధాలు ఎరగం మరి. మేము పుట్టిపుట్టి తిరిగాక యుద్ధం అంటే ఏమిటో, శత్రువులు అంటే ఏమిటో, వీరులు అంటే ఏమిటో ఎరగం అన్నమాట. ఎన్నడూ శత్రువులు సహించలేని భుజబలంతో సాహసించి శస్త్రాస్త్రాలతో యుద్ధంలో విజృంభించే సారథి ఉంటాడా? సారథి అన్నవాడు యుద్ధం చేయడం నేను ఎప్పుడు చూడలేదు. మరి నువ్వు ఇప్పుడు కొత్తగా సారథి అయిన అందులో పేడి మూతి కలిగిన బృహన్నలగాడు యుద్ధంలో వీరులు జయించాడంటావు. నా కుమారుడి పౌరుషం, బాల్యం, యౌవరాజ్య పట్టాభిషేకం లాంటి ఘట్టాలు మరిచిపోయావు. ఒక పేడిని పొగుడుతున్నావు. నా కొడుకు పోటు మాటలు నీకు నచ్చటం లేదు. మూర్ఖుడివి, ఉద్రేకంతో పలుకుతున్నావు. నాకు సహించడానికి ఇక వీలు కాదు, మాను, మానకపోతే జాగ్రత్త అనగా ఇంత చెప్పిన జంకు గొంకు లేకుండా నిస్సంశయంగా చిరునవ్వుతూ ఇలా అన్నట్టు ఆయన. ఆయన ఏం బాధపడ్డల్లా తెగతిడుతున్నా, ఇలాంటివి పట్టించుకోరాదు మహాత్ములు. అందుకని ధర్మరాజు ధర్మరాజు అన్నారు. ఇదే ఇంకో భీముడైతే రెచ్చిపోతాడు ఈ మాట వింటే. కానీ ఈయన మహాత్ముడు కదా మరి. మహారాజా, ఇవన్నీదని చెబుతున్నానని ఉలిక్కిపోక నువ్వు. ఆహవకేళి వేడుక బృహన్నల చిత్తమునందలర్చిన సాహస వృత్తి ఒత్తరుని సారథిగా కొనిపోయి పోయి కౌరవ వ్యూహముతోర్చి నీ పశుల నొక్కడు తక్కకయుండ సత్వరోత్సాహత తెచ్చి కావలయు తప్పదు నా పలుకు అట్లా చూడుమీ. మన బృహన్నలకి యుద్ధం చెయ్యాలనే ఉత్సాహం ఉన్నది. అది ఈ ఏడాది పాటు నీ దగ్గర కొలువులో ఉండి బాగుండక బయటపడలా. ఇప్పుడు ఉత్తరుణ్ణి సారథిగా తీసుకుపోయి, పారిపోయే ఉత్తరుణ్ణి భవిష్యత్తు తాను సారథిగా మార్చుకుని సాహసంతో గౌరవ సైన్యాన్ని ఎదిరించి జయించి నీ ఆవుల్లో ఒక్కడు కూడా తప్పిపోకుండా తెచ్చుంటాడు. నా మాట తప్పదు. నువ్వు కూడా అలాగే భావించు, అలాగే అవుతుంది. నీ కొడుకు పారిపోవడం, అతన్ని ఆ బృహన్నల తీసుకెళ్లడం ఖాయం. అసలు ఇది ఎలా ఊహించాడండి ధర్మరాజు? ఉత్తరుడు యుద్ధం చేయలేకపోవచ్చు, పారిపోతాడని వాడిని సారథిగా పెట్టుకుంటాడని పట్టుకుంటాడని ఇంత ఊహ చేశాడు. అది ధర్మరాజు గొప్పతనం. అసలు ఇది జరుగుతుందని ఏడాది క్రితం తెలుసు కాబట్టి ఆయుధాలు పైన పెట్టినప్పుడు ఏమన్నాడు? నాకు అర్జునుడికి తప్ప ఎవరికి కనపడకండి. అర్జునుడి మీద అంత నమ్మకం ఆయనకి, ఇంకెవరి మీద నమ్మకం లేదు. ధర్మరాజు అంతటితో అక్క విరాటరాజు ముఖం చూసి వెళ్ళామన్నాడు. పురములో ఉన్న చాటంబనుకు బృహన్నల జయం భవ్య విచార. నీ కొడుకు జయం కాదు, బృహన్నల విజయం పొందాడు హో అని ఏనుగుల మీద చాటించు. అది న్యాయం. నీకు ధర్మం ఉంటే అలా చెయ్యి. నీ కొడుకు విజయం చాటించవలసిన అవసరంలా. అనినా రౌద్ర రసము మనమున నడరంగ పడగ ఎత్తు నొరగ పాలు రేఖ నెసయు చేత సారి కొని వేసపతి పేడి గడన ఇడుగుమన్న నుడుగవలచు. విరాట్రాజు గారి మనస్సులో కోపం విజృంభించేసింది. చెయ్యిలా ఎత్తాడు. ఆ ఎత్తడంలో పడగలా ఉందట. ఐదు తలకాయల పాము పడగెత్తినట్టుంది. అంటే ఐదు వేళ్ళు ఐదు తలలో ఉన్నాయి. ఆయన చెయ్యి బుస్సుని పైకెచ్చే పడగలా ఉంది. ఆ చేతులు పాచిక తీసేట. పాచికలంటే ఉక్కుతో తయారు చేసేవారు, ఇనుముతో తయారు చేసేవారు కొంతమంది, వెండి బంగారాలతో తయారు చేసేవారు కొంతమంది. ఆ పాచిక తీసి ఇందాక నుంచి చూస్తున్నాను, నా కొడుకు వీరుడ్రా అంటే వినకుండా ఒక పేడిని నపుంసకుండా పొగుడుతావా అని లాగి కొట్టాట. పడేలు కొట్టి జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకో, మళ్ళీ ఎప్పుడన్నా పెరిగితే తల తీయించేస్తాను అని ధర్మరాజు మీద విసిరాడు. అది వచ్చి ఒకసారి దెబ్బ తగిలిగానే లోపలికి దిగి ఆ కింద పడిపోయింది. రక్తం చిమ్మును బయటకు వచ్చేసింది. ఆయన నుదురు కొంచెం మెత్తన పాపం. ధర్మరాజు మనస్సు మెత్తన, నుదురు మెత్తన. ఈ దెబ్బ తగిలిన మామూలుగా మనం దెబ్బ కొడితే అవతల వాడిని ఒరే నువ్వు చచ్చిపోను ఇంకోటను తిట్టేస్తాం, శపించేస్తాం. ఇక్కడ అజాత శత్రుండలుక కదురని హృదయంబుతాడ. అజాత శత్రు అన్నాడు వ్యాసుడు. ఆయన్ని ఆయనకి శత్రువులు లేరు. రవ్వంత కోపం రాలేదట, ఇంత కోపం రాలేదు సరిగదా. చిరునవ్వు నవ్వుతూ ఇంత దెబ్బ తగిలి రక్తం బడబడ వచ్చేస్తూ ఉంటే గబుక్కని ద్రౌపదికేసి చూశాడు. ఎందుకని, ఈయన రక్తం బొట్టు ఏ నేల మీద పడితే ఆ నేల మీద ఎన్ని బొట్లు పడితే అన్నేళ్లు వర్షం పడదట, క్షామం వచ్చి ఎండిపోతాయి భూములు. ధర్మరాజు రక్తం అంత గొప్పది. అందుకే కురుక్షేత్రం ఇవాళకి కూడా పంట పంట కూడా సరిగ్గా అలా పడి ఉంది. కురుక్షేత్రంలో ధర్మరాజు నెత్రుబొట్లు పడ్డాయి కాబట్టి కొన్ని వేల సంవత్సరాల పాటు కురుక్షేత్రం వ్యర్థభూమి అయిపోయింది. కృష్ణుడు అడుగు పెట్టడం వల్ల అది పుణ్యభూమిగా మిగిలింది. కాని తిండికి తెప్పకి నోచుకోక శ్మశాన ప్రేత భూమి కింద ఉండిపోయిందిట. ధర్మరాజు రక్తం అంత ప్రమాదం నేల మీద పడకూడదు. అంత ధర్మాత్ముడు ఆయన, అంత మహాత్ముడు ఆయన, సాక్షాత్తు యమధర్మరాజు యొక్క స్వరూపం ఆయన. గబుక్కుని ఎందుకు చూశాడు ద్రౌపది? ఈ విరాట్ రాజు గారు మనకు అభిమాని, ఈయన రాజ్యంలో రక్తం పడితే ఆయన రాజ్యం నాశనం అవుతుంది, ఆయన రాజ్యం నాశనం కాకూడదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వ్యాసుడు ఒక మంచి మాట చెప్పాడు. ఉపాసకుల్ని సద్గురువుల్ని నిత్యం అర్చనలతో కాలక్షేపం చేసేవాడిని ఏమిన్నా అంటే ఆ అన్నవాళ్ళ కుటుంబాలు తరతరాలు ధ్వంసం అయిపోతాయి. అంత భయంకర ప్రమాదం. వేదవ్యాసుడు ఈ విషయం సుస్పష్టంగా చెప్పాడు. మహాత్ములని మనస్సు రవ్వంత బాధ పెట్టకూడదట. పెడితే ఏమవుతుంది? ఇదిగో ఈ రక్తం బొట్లు పెడితే ఎలా అయితే నేల ధ్వంసం అవుతుందో వారి హృదయానికి తగిలిన గాయం అవతల వాళ్ళ వంశం అనేటటువంటి ఇల్లు అనేటటువంటి భూమిని ధ్వంసం చేస్తుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకునేవారు. అందుకని భూరి గుణోన్నతులనదగు వారిని, సద్గుణాలు కలిగిన వారిని, ఉపదేశం చేసిన గురువుల్ని, ఉపాసనలు ఉపవాసాలు వీటితో ఎప్పుడూ కాలక్షేపం చేసే భక్తుల్ని తొందరపడి మాట జారరాదు. జారితే వాళ్ళ హృదయంలో కలిగిన బాధ అవతల వాళ్ళకి మంచిది కాదు. ఇది సుస్పష్టం భారతం చెబుతున్నది, వ్యాసుడు చెప్పాడు. గబుక్కుని ద్రౌపది చూసింది. వెంటనే ఏం చేసిందిట, కంగారు కంగారుగా వచ్చేసి ఆ వేటు నుంచి దెబ్బ నుంచి వచ్చే రక్తాన్ని తన చీర కొంగుతో గబుక్కు తుడిచేసింది. ఇంకా రక్తం వస్తోంది. ఆ పక్కనే బంగారపు కలశం ఉంది. ఆ బంగారపు కొండలు పూర్వం అలా ఉండేవి, ఎవడు పట్టుకెళ్లేవారు కాదు. ఇప్పుడు ఆ చెప్పులు ఎక్కడ పెడితే భయం. అందుకే గబోలు ఉపన్యాసానికి కూడా చెప్పులు వేసుకుని లోపలికి వచ్చేస్తున్నారు కొంతమంది. ఇంకా చెప్పులు కూడా అర్థం లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు, మండపం మీద పెట్టేస్తున్నారు. ఓ చోట పెట్టుకోండి, ఆ ఎక్కడో చోట. దానికి గల కారణం ఆ దొంగలు. ఓరి దొంగలారా, లింగం ఉందని కూడా చూసుకోకుండా ఈ దొంగల వల్ల చెప్పులు వేసుకుని లోపలికి వచ్చేయడానికి జనాలు మీరు కారకులు లేరు, వాళ్ళకి మరీ మహాపాపం. ఈ మధ్య నలుగురు ఐదుగురు కంప్లైంట్, నా చెప్పు పోయిందో నా చోడు పోయింది. తగదంజు చెప్పులు ధరింప అంటోంది మార్కండే ప్రాణం. ఇతరుల చెప్పులు వేళాకోవడానికి ధరిస్తేనే నాలుగు జన్మల పుణ్యం పోతుంది. ఇంక దొంగలకు ఎటువంటి పుణ్యం పోతుందో చూడండి. ఆ దొంగలు వచ్చే జన్మల్లో అనుక్షణం చెప్పులు కొరుక్కు తినే కుక్కలై పుట్టి అందరూ రాళ్లు దెబ్బలు కొడుతూ ఉంటే కాళ్ళు విరిగిపోయి కుంటి వాళ్లే తిరుగుతారట. తర్వాత చూసుకోండి చెప్పులు పట్టుకెళ్లేవాళ్ళు. అసలు చెప్పులు పట్టుకెళ్ళే ఇలాంటి వినరు, పట్టుకుని రహస్యంగా పారిపోతారు. అంచేత వాళ్ళకి వినేలా చాటిం పేయించాలి. అలాంటి వాళ్ళకి భాగవత సప్తాహంలో ఐదు రెట్లు ధనం ఇచ్చి చేయించుకుంటే పాపం పోదు, లేదా పోదు వాళ్ళకి. మామూలు పాపం కాదు, దిక్కుమాల పాపం. అంచేత ఈవిడు వెంటనే ఆ బంగారపు కొండలో నీరుంటే కలశంలో నీరు పట్టుకొచ్చి ఆ నీటిలో ఈ చెంగు మళ్లీ తడుపుకుని మళ్లీ తుడిచి మళ్లీ చెంగుతో తడిపి మళ్లీ తుడిచింది పాపం. ఈ విధంగా మళ్ళీ ఈ రక్తం ఎందుకు ఆవిడ బంగారపు నీళ్లతోటి ఆ కొండలో ఉండే నీళ్లతో కడిగింది అంటే, ఈవిడ పొరపాటున ఈ రక్తం బొట్టు మళ్ళీ కింద పడకూడదు, బాగా నీరైపోయాక ఏ ఎట్లోనో నూట్లోనో పోయాలటది, డైరెక్ట్ డ్రాప్ మాత్రం పడకూడదు. ఈ విధంగా జలాలలో తన చేతులు తడిపి ఆ చేతులతో నుదురు తుడిచి మళ్ళీ కొంగు తడిపి తుడుస్తూ ఉంటే చూచి ఎంత హడాబిడిలో కూడా మత్స్యరాజు గారు, ఈ సోణితంబు పైచీరం బొట్టుడు గతం పేమి, పరపురుషుడి దగ్గరకు వచ్చి ఈ రక్తం బయటకు ఎందుకు తీస్తావని అడిగాడు వాడు. కీచకుడు వచ్చి వెనకాతలు పడితే ఏదో అన్నావు మరి అని లోపల పెట్టుకుని మనసులో రక్తం తొడవడానికి కారణం ఏమిటన్నట్ట. ఒక గంట అయితే మందేస్తే ఆరిపోదా, రెండు లడ్డూలు తింటే మళ్ళీ రక్తం పట్టదా అని ఆయన ఉద్దేశం పాపం అని అడగగానే వెంటనే ద్రౌపదిలా అందిట, విమల వంశం పునను పుణ్యవృత్తమునను వరలు ఈతని రక్తం భువసుమతీశ ధర నిండిపోయి ఎన్ని బిందువులు దొరగే అన్ని వర్షములు కలుగు వర్ష భయము. ఓ రాజా,
శ్రీ మహావిష్ణువు ఇతన్ని మెచ్చుకుంటాడు. ఇతడు పరమధర్మాత్ముడు. ఈయన రక్త బిందువులు ఎన్ని నేల మీద పడతాయో అన్ని సంవత్సరాలు నీ దేశంలో వానలు కురవక మీరందరూ తిండికి అల్లాడిపోతారు అని అక్కడతో అనక అదో పక్కన పెట్టు. ఆ విషయం నాకు ఎలా తెలిసినది, ఉత్తముడైనటువంటి ద్విజుని బ్రాహ్మణుని యొక్క రక్తం ఎప్పుడూ ప్రమాదమే. ఇతడు బ్రాహ్మణుడు కదా, క్షత్రియుడు కదా, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుని ముగ్గురిని ద్విజులే అంటారు. ఉపనయనం చేస్తారు గనక, ఉపనయనానికి ముందొక జన్మ, ఉపనయనానంతరం రెండవ జన్మ గనక ద్విజ అంటే రెండు జన్మలు కలవాడు. ద్విరుక్తం జాయతే ఇది ద్విజ అంటే రెండవసారి మళ్లీ పుడతాడు గనక, జన్మిస్తాడు గనక. పుట్టినప్పుడు వాడు మామూలు పశువుతో సమానం. వాడికి ఉపనయనం అయ్యాకే అర్హత వస్తుంది గాయత్రి. ఆ గాయత్రి మంత్రార్హత పొందాక వాడు పునర్జన్మ ఎత్తాడు. పునర్జన్మ ఎత్తాడు గనక, రెండు జన్మలు ఎత్తాడు గనక ద్విజుడు. పక్షుల్ని కూడా ద్విజములు అంటారు. ఎందుకని, మొదట గుడ్డుగా పుడతాయి, ఆ గుడ్డు పగలగొట్టుకుని మళ్ళీ పెట్టలు బయటకు వస్తాయి. కాబట్టి ద్విజుడు అంటే పక్షి అని కూడా అర్థం ఉంది. పాముల్ని కూడా ద్విజులని అంటారు, అవి కూడా గుడ్డులోంచి వస్తాయి. బల్లులు కూడా ద్విజులే. అంచేత సంస్కృతం బాగా వస్తే భాషతో మన ఇష్టం వచ్చినట్టు సర్కస్ ఆడుకోవచ్చు. సంస్కృతం చదువుకోకపోతే అది అయోమయం అర్థాన్నం. ఓం తత్స పితుర్వరేణ్యం అని చెబుతున్నాడు ఒక ఆయన గాయత్రి మంత్రం. అది తత్ సవితుః వరేణ్యం, తత్ సవితుర్వరేణ్యం. సవితుః అంటే సూర్యుడు అని అర్థం. ఆ సూర్య శబ్దాన్ని వీడు తత్స వితుర్వరేణ్యం అని చెబుతాడు అక్కడ. ఎందుకని, వీడికి అది ఏమిటో తెలిస్తేగా దిక్కుమాలిన గొడవ. కలియుగ ప్రభావం ఇది. సరే, మొత్తం మీద ఈయన ఉత్తమ ద్విజుడు. ఇతని యొక్క రక్తపు బిందువులు నేల మీద పడితే మహాప్రమాదం. కాబట్టి నీకు నీ రాజ్యానికి నీ సంతానానికి కీడు వాటిల్లకుండా ఉండడం కోసం ఈ కొంగుతో అతని రక్తాన్ని తుడిచాను అని ఇంకా రక్తం వస్తూ ఉంటే కొంగుతో తుడుస్తున్నది. ఎంతలో ఈయన కొంతమంది వెళ్లారు ఉత్తరుణ్ణి తీసుకురావడానికి. ఆ సమయంలో మంగళ వాద్యధ్వనులు మధురంగా వినపడుతున్నాయి. బ్రాహ్మణోత్తములు ముత్తైదువులు మంగళ ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ముత్యాలు తల్లుతున్నారు మీద. మనకు అక్షతలు తల్లితే చల్లాలంటే మన వాళ్ళు కోటా బియ్యం తెస్తారు. ఎందుకంటే పాపం ఈ దిక్కుమాల బ్రాహ్మణికి అవు బాధ్యత. బ్రాహ్మణికేమో కోటా బియ్యం, వీళ్ళింట్లో మాత్రం 20 రూపాయల కేజీ బియ్యం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ముచ్చ చక్కగా అద్భుతమైన బియ్యం పొయ్యాలి. ఆ బియ్యాన్ని చక్కగా ఆ బ్రహ్మగారు పట్టుకెళ్ళాలి. ఆ బ్రహ్మగారు ఆనందంగా స్వీకరించాలి, లేదా కనీసం సహకరకన్నా అది భోజనం చేయడానికి ఉపయోగపడాలి. కోటా బియ్యం ఏమో ఈయనకే, దీపారాధనకేమో కుళ్ళిపోయిన నూనె, వీడికి మాత్రం పకోడీలకి స్పెషల్ కేటగిరీ. అందుకే ఈ కలియుగంలో ఇలా తగులట్టాయి మన పూజలు. పూజ చేసేటప్పుడు ఆ స్వామివారికి ఇచ్చేటప్పుడు మంచి వస్తువులు ఏరికోరు ఇవ్వాలి. ఆయనకి 10 పైసలు వెళ్ళ ఆ డబ్బాలో. వీడి ఐస్ క్రీమ్ కొనడానికేమో 500 నోట్ ఇవ్వడం. మినిమం 1 రూపాయో 2 రూపాయలకో తక్కువ వేసేవాడు దుర్మార్గుడు ఈ కలియుగంలో. ఎందుకని చెబుతారంటే శాస్త్ర విరుద్ధం ఇది. ఆనాటి దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి అర్చకులకు ఇచ్చేటటువంటి సొమ్ము వాడికి ఉపయోగపడాలి. ఈ పావలా బిళ్ళలు అత్తులపై బిళ్ళలు ఏమి ఉపయోగపడతాయి? ముష్టివాడికి ఉపయోగపడవే. తీసుకెళ్ళి అక్కడే చేయటం. ఇక మీదట భవిష్యత్తులో ఇలా చేయకండి, ఎవరన్నా చేస్తే వాళ్ళని వారించండి. నేను చెప్పేది ఎప్పుడు శాస్త్ర ప్రమాణంగా చెబుతా. అంచేత ఆ ప్లేట్లు వేసేటప్పుడు కనీసం 1 రూపాయి, వీలున్న వాళ్ళు 10 పరకో వెయ్యండి. దండం పెట్టండి భక్తిగా వేసేటప్పుడు. ఏదో వేసిమన్నారు పద్మాకర్ గారు అని పారేయకండి. అక్కడ దండం పెట్టి వెయ్యండి, మీ కుటుంబాలకు శుభాలు కలుగుతాయి. మా చక్కగా ముత్యాలు అక్షతలు చల్లారు. ముత్తైదువులు మంగళాశీస్సులు ఇచ్చారు. ఆ సమయంలో ఉత్తర 1000 మంది కన్యకలతో కూడి ముందుకొచ్చింది. అర్జునుడి మీద ఉత్తరుడి మీద నవరత్నాలతో కూడిన బంగారు పుష్పాలు వేసిందన్నారు. నవరత్న సంచయోదాత్త సువర్ణ పుష్పములు దందడి చల్లె కిరీటి మీద. నవరత్నాలు ఏకంగా ఒక్క ఉంగరం నవరత్నాలు ఉంగరం చేయించుకోవాలంటే మనకి అమ్మో ఎంత పెంకొస్తుందో. ఆ రోజులు వేరండి. చక్కగా వీధుల్లో నవరత్నాలు పోసి అందేవారు. ఆ నవరత్నాలతో బంగారపు పూలు తెల్లారట. అది పేదవాళ్ళు పట్టుకెడతారండి చక్కగా పాపం. ఆ విధంగా చల్లేసరికి అందరికి ఉత్సాహం వచ్చేసింది. మిగిలిన వారు కూడా పరిగెత్తుకొచ్చి ఉత్తరుణ్ణి కౌగిలించుకున్నారు. కొంతమంది నమస్కరించారు. అయ్యి బాబోయ్ భావి రాజు అంటున్నారు కొంతమంది. లడ్డూలు స్వీట్లు నోట్లో పెట్టారు. ఆ రోజుల్లో మంచి లడ్డూలు దిక్కుమాలినది. డాల్డాతో చేసినవి కాదు, నేతితో చేసిన లడ్డూలు పెట్టారు. అవన్నీ పెడుతూ ఉంటే ఆయన తినలేక చచ్చిపోతున్నాడు. ఆ పొగడ్తలు స్వీకరించలేక బాధపడుతున్నాడు. ఇంతలో ఉత్తరుడు ఆప్తులతో అన్నట్ట తెగ పొగిడేస్తున్నారుగా, నువ్వు వెళ్లి కౌరవులు జయించావని. బాబోయ్ నేను జయించలా, కురుబలమున్ జయించుటయు ఆయన తట్టుకోలేకపోయాట. తనది కాని పొగడ్త తాను సేకరించడాయన. కురుబలమున్ జయించుటయు గోవుల తెచ్చుటయున్ బృహన్నల స్ఫురిత భుజా బలంబునన్న చూవే నిజం విధి నాకయేల ఎవ్వరికి నిగల్వచ్చుని ధ్రువముగ ఇట్టి సహాయ సంపదం వరయకయున్న మీగరుగబోలునే నా ప్రదు కెట్టి భంగియో. ఏమంటే నా బతుకు ఏమయ్యదు మీకేం తెలుసు, అయినా నేను ఎటువంటి వాడో మీకు తెలియదా, నేనేమిటి కౌరవులు జయించడం ఏమిటి ఎవడ నమ్ముతాడు, ఇది కౌరవ సైన్యం మొత్తం జయించడం అనేది ఆవుల్ని మళ్లించడం అనేది నా ఒక్కడి వల్ల కాదు, ఈ రెండు బృహన్నల బాహుబలం వల్ల జరిగాయి. ఇది నిజం, ఇదంతా ఈ బృహన్నలే చేశాడు. ఆ కౌరవ సైన్యాన్ని నేనే కాదు ఎవరూ గెలవలేరు, ఆయన కనుక రథం నడపకపోతే ఈయన సహాయ సంపద లేకపోతే నా బతుకు ఏమయ్యేదో మీకేం తెలుసు అని సారథిని పొగిడాడు. అందరికీ ఇతను యుద్ధం చేశాడనే విషయం మాత్రం తెలియదు. ఆ తర్వాత తెగమెచ్చుకుంటూ అర్జునుడిని పొగుడుతూ మర్యాద వాక్యాలతో రాజభవన ద్వారాన్ని సమీపిస్తున్నట్ట ఆయన. ఇంతలో ద్వారపాలకుడు త్వరగా పరిగెత్తుకుపోయి ఏమంటో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి ఉత్తర కుమారుడు అని విరాటుడికి నమస్కరించాట. ఆ రాజు ఇప్పుడే ఆ రధికుణ్ణి ఆ సారథిని చూడాలని ఉత్సాహంగా ఆ పాపని పదిసార్లు అటు ఇటు వెళ్ళవకండి వర్షానికి తడిసి రేపు జ్వరం వస్తే స్కూల్ ఎగ్గొట్టాల్సి వస్తుంది వాసుదేవ. ఈ విధంగా వచ్చినటువంటి ఆ సారథికేసి చూసి ఆ ద్వారపాలకుడికేసి ఇదిగో ఆ రధికుణ్ణి ఈ సారథిని చూడాలని ఉంది నాకు వెంటనే లోపలికి తీసుకురావయ్యా ద్వారపాలక అన్నట్ట. విరాట్ రాజు గారి మాటలు విన్న ధర్మరాజు ద్వారపాలకుణ్ణి దగ్గరికి పిలిచి రహస్యంగా అన్నట్ట ఇదిగో ఇక్కడ నెత్తురు వస్తోంది, ఇది చూస్తే బృహన్నల కోపగిస్తాడు, నా మీద ప్రేమ ఎక్కువ ఆయనకి భక్తి ఎక్కువ కాబట్టి రాజుగారికి ఏదైనా అపకారం చెయ్యొచ్చు దానివల్ల ప్రమాదం అవ్వచ్చు, నువ్వేం చేస్తావంటే ఇది పూర్తిగా తుడిచి కట్టేసేదాకా ఆయన్ని మాత్రం ఆపే బృహన్నలని, ముందు ఉత్తరుణ్ణి లోపలికి పంపించు తర్వాత నేను పిలిచింది నేను చెప్పాక లోపలికి పంపుదువు గాని. చూసారు రాజుగారి మీద ఆయనకున్న అభిమానం అది, తొందరపడతాడేమో అర్జునుడు అని. అందువల్ల ఉత్తరుణ్ణి ఒక్కడే లోపలికి పంపు అతని పంపకు అని చెప్పగా ఈ మరి ఇంత సుస్పష్టంగా చెప్పేస్తుంటే విరాట్ రాజు గారు వినలేదా, ఆయనకి కొడుకు వచ్చేసాడు జయం పొందాడనే సంభ్రమంలో ఉన్నాడు. ఈ గొడవ లేదు ఆయన గొడవ అయింది అవి బాబాయ్ నా కొడుకు నా కొడుకు నాకు ఆ విధంగా కొడుకు పిచ్చలో ఉన్నాడు ఆయన. ఒక కుర్రాడు ఫెయిల్ అయ్యండి దానికి, కానీ పేపర్లో పొరపాటున వాడి నెంబర్ పడిపోయేది ఎలాగో. ఇంకా వాళ్ళ నాన్న అండి ఆ రోజు పెట్టాడు 500 రూపాయలు ఖర్చు పెట్టాడు 1981లో. ఆ తర్వాత మర్నాడు కొడుకు ఫెయిల్ అయినట్టు వచ్చింది, ఆయన 7 నిద్రపోతే ఒట్టు 500 పోయింది, అసలు కొడుకు ఫెయిల్ అయ్యాడని కదా ఆయనకి 500 తగలేశాడు, వాడి నెంబర్ పేపర్లో వచ్చేసింది అన్యాయంగా ఎవడో వేసేసి ఉంటాడు తగలేశాను. 500 నాకు కూడా 1 రూపాయి ఐస్ క్రీమ్ ఇప్పించాడు అదో బాధ. ఈ విరాట్ రాజు గారు కూడా ప్రస్తుతం ఆనంద పారవశ్యం, అందువల్ల ఏంటా రహస్యంగా మాట్లాడడం అని అడగలేదు. అనుకూలంగా ఉన్న సమయంలో ధర్మరాజు గారు అలా చెప్పి ద్వారపాలకుడిని బయటికి పంపాడు. ద్వారపాలకుడు వినయంగా అర్జునుడి అయ్యా మిమ్మల్ని ఇక్కడే ఉంచమన్నారండి, ఎవరనుకుంటున్నారు కంకుడు గారు, అయితే అన్నగారు ఏదో రహస్యంగా ఉంచమన్నాడేమో అనుకుని ఆయన ఉండిపోయాడు. ఉత్తరుణ్ణి మాత్రం లోపలికి తీసుకురమ్మన్నారండి అని తీసుకెళ్లాడు. అతడు రాగా అనే తండ్రి పాదాలకు నమస్కరించాడు. విరాట్ రాజు గారు పులకించిన శరీరంతో ఆనంద బాష్పాలతో కుమారుని అలాగే కౌగిలించుకుని ఉండిపోయాడు కాసేపు. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఆయనకు నమస్కరించి అక్కడే ఉన్న కంకుబొట్టుకి పాద నమస్కారం చేసి, అంటే మామూలుగా బ్రాహ్మడికి దండం పెడుతున్నాడేమో అనుకుంటాడు విరాట్ రాజు గారు. ఆ నమస్కరించేటప్పుడు ముఖం పైకెత్తాడు, ఆయన ముఖం దగ్గర గాయం చూచి కంగారు పడి ఇదేంటి అన్నాడు. అంటే తెలిసిందిగా మరి ధర్మరాజని, అందుకని కంగారు పడితే ఏ నీ విజయము పొగడగా తానప్పుడు పేడి పొగడ దానం కోపం బూనిన సైర్యం పక నాచే నడిచి తిసార్యగొని విశృంఖల వృత్తి. నేను నీ విజయాన్ని తెగ పొగిడా, ఈ బృహన్నల్ల పొగిడాడు వీడు, దాంతో ఒళ్ళు తిరిగిన కోపాన్ని అణుచుకోలేక ఈ పాచిక తీసుకుని వాడిని కొట్టా, దెబ్బ తగిలిందనగా ఉత్తరుడు సంభ్రమాశ్చర్యాలతో లేచిపోయి ధర్మరాజు మీద అధిక గౌరవంతో దండం పెట్టి క్షమించండి అని విరాట్ రాజు గారికి తిరిగి, మహారాజా మీరు తప్పు చేశారు ఇది తగదు, వీరు ఏం చెబితే అది మనం అంగీకరించాలి, మహాత్ములు శాస్త్ర ప్రమాణం తెలిసిన వాళ్ళు ఏం చెబితే అది వినాలి, అది ఇది అని మారు మాట మాట్లాడరాదు, ఇది తప్పు. ఎంత పని చేశారండి, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటమే తప్పంటే దెబ్బ కొట్టేశారా, చెప్పడానికి వీల్లేదు మరి ధర్మరాజని, అందుకని బాధపడిపోయి ఇంకా ఇలా అన్నట్ట, వినయంగా ప్రార్థించండి ఆయన్ని, మంచి నడవడిక కలిగిన మహాత్ములైన ఈ ఉత్తమ ద్విజుల్ని అవమానించిన రాజుకి ఆయుష్ సంపద రెండూ పోతాయి. అవనీసులకేళ్ళ కలుగు ఆయువు సిరియుం. ఇటువంటి ఉత్తములు కోపిస్తే మనలాంటి రాజులకు ఆయుర్దాయం సంపదలుంటాయా అనగా భయపడి విరాటరాజు గారు వినయంగా భక్తితో వేడుకుని, అయ్యా నన్ను క్షమించండి, తెలియని ఆగ్రహం, కొడుకు మీద వ్యామోహం అలా చేసింది నన్ను అనగా ధర్మరాజు నవ్వుతూ, నాకు కోపం ఎక్కడది, ఈ రాజు చెడ్డవాడు కాదు, ఇది యొక్క కీడు ప్రొద్దునయ్యం కాని ఇది ఒక తొందరపాటు దుర్ముహూర్తంలో కలిగింది. ఒక దుర్ముహూర్తం ఏదో వచ్చింది ఇప్పుడు, ఆ దుర్ముహూర్తంలో తొందరపాటులో విసిరేశాడు. ఒరిజినల్గా ఆయన దుర్మార్గుడు కాదు, ఆయన మమ్మల్ని అంత ప్రేమగా చూసి రాజ్యమే కావాలంటే స్వీకరించమనే ఉత్తముడు ఆయన అని తీర్చేట. ఆ తర్వాత విరాటరాజు గారు సంతోషించాడు, అమ్మయ్య ధర్మరాజు కోపం రాలేదని. ఎందుకంటే ఇక్కడ ఉత్తరుడికి బయట పెట్టడానికి కుదరదు, కంకుణ్ణి ఇంత గౌరవించడం ఏమిటో తండ్రి అడిగితే జవాబు చెప్పాలి, అందుకని చివరికి ఉత్తమ ద్విజుండి అవమానించకూడదని చెప్పాడు. అప్పుడే లోపలికి పంపించారట మెల్లగా బృహన్నలని, ధర్మరాజు సైగ తీసుకుని బృహన్నలను కూడా ఆదరించి విరాటరాజు గారు కుమారుడితో ఇలా అన్నాడు. ఇంకా అప్పటికే అర్థం అవ్వాలా బృహన్నల గొప్పతనం ఆయనకి. కొడుకును అడుగుతున్నాడు, కుమారా, ద్రోణుడు భీష్ముడు కృపుడు ద్రోణసుతుండును కర్ణుడు పసుత్రాణపరాయణత్వమున దర్ప సముజ్జల భంగి ఉల్లసత్వాణ పరంపరల్గురియ పార్థివుడు వెనుదన్ని చూడ అక్షీణ జవంపున కవియు సేనకు మార్కొన అకలించితే. ద్రోణుడు భీష్ముడు కృపుడు అశ్వత్థామ కర్ణుడు ఎంతమంది వీరులు ఆవులు మోసుకుపోవాలి అనే ఉద్దేశ్యంతో గర్వించి బాణ సమూహం కురిపిస్తూ ఉండగా వెనకేమో దుర్యోధనుడు వాళ్ళకి వెన్నుదండుగా నిలబడుండగా మహామీదకు వేగంగా మీదకు వచ్చే కౌరవ సైన్యాన్ని ఎలా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డవరు అసలు? అసలు ఎలా ఎదుర్కోవడానికి సంసిద్ధుడు అయ్యావు? జయించడం దేవుడరువు, వాళ్ళని చూస్తేనే ఉండే గుండెలు బేజారెత్తుతాయి, ఇది ఎలా చేశావు? ఉత్తర, నీకు బాసట లేదు, సహాయం లేదు, పరాక్రమంతో మదిరించి ఎదిరిస్తే ఆ కౌరవ సైన్యం తొలగిపోవలసిన చోట తొలగిపోతుంది, ఇతరత్ర ఉండే వీరులు చుట్టముడతారు. పైగా కౌరవుల సైన్యం ఎటువంటిదంటే బాణాలతో ఒకవైపు నాశనం చేసేలోపు ఇంకో వైపు వచ్చి కమ్ముకుంటారు. అటువంటి వాళ్ళు వేగంగా వస్తారు, వాళ్ళ బాణాలు చచ్చర పిడుగులు. ఈ సేనలన్నీ ఒకేసారి వచ్చి మీద పడితే ఎలా జయించావో నాకు ఆశ్చర్యంగా ఉంది. పైగా వాళ్ళు ఎటువంటి వీరులు? ఒకడు పరశురామును అర్చినవాడు, ఒక్కరుండు ధనువున గుగురుండు దాన హరువరమున పుట్టి అక్షీణ బల విక్రమముల నొక్కడొప్పు మారులేక. ఆ కురువీరుల్లో ఒకడు పరశురాముణ్ణే ఓడించినవాడు భీష్ముడు, ఇంకొకడు ధనుర్విద్యా గురువు ద్రోణాచార్యుడు, మరొకడు పరమేశ్వరుడి వరం వల్ల జన్మించి బల పరాక్రమాల్లో ఎదురులేరివాడు అశ్వత్థామ. ద్రోణుడికి సంతానం లేకపోతే శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నీ అంశ వల్ల ఎవ్వరికీ జయించ వీరు కానివాడు, తపశ్శక్తి కలిగిన నీ వీరులకు నీతో సాటి వచ్చే వీరుల చేతిలో తప్ప ఎవరి చేతుల్లో ఓడనివాడు అటువంటి కుమారుడు కావాలి అని కోరాట. అందుకే రుద్రుడి యొక్క వరం పొందిన అర్జునుడు తప్ప మరొకడు ఎవడు అతను జయించలేకపోయాడు తనలో, అంతటి వీరుడు కావాలి అనగా ఆయన వెంటనే అలాగే వరం ఇచ్చాడు. శివ యమ కామ క్రోధాలు నాలుగింటి వల్ల పుట్టాడు అని భారతంలో చెప్పారండి. శివుడి అంశ ఒక భాగం, యముడి అంశ ఒక భాగం, యముడి అంశ ఒక భాగం ఉంది కాబట్టే నిద్రపోతున్న సైన్యాన్ని, తర్వాత ఈ శిఖండిని ద్రుపదుడి యొక్క కొడుకు అయినటువంటి మన వీరాది వీరుడు దృష్టజ్యుమ్నుడి వీళ్ళందరినీ చంపేశాడు ఉప పాండవుల్ని, అది యమ అంశ. శివ యమ అంశాలే కాకుండా కామం క్రోధం ఈ రెండు ఉన్నాయి వాడికి, కోరికలు క్రోధం, కోరికలు ఎక్కువ వాడికి. కృష్ణుడు చక్రవాడి కదండి, ఏకంగావాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీ చక్రం నాకు ఇచ్చే అన్నట్ట. కృష్ణుడు తెల్లబోయి, ఇంతవరకు ఎప్పుడు నా చక్రం ఎవరు అడగలేదు, ద్వారకా నగరంలో నెల్లాళ్ళు నా తిండి తిన్నావు కదా, చక్రం అడుగుతున్నావు, సరే తీసుకో అన్నట్ట. వాడు అక్కడికి వెళ్ళాడు, ఆ చక్రం మీద చెయ్యేసి పైకి లేపాడు, చక్రం లేవల, ఎడం చేయితో లేవలేకపోతే కుడి చెయ్యి వేసి లేపాడు, అప్పుడు లేవల, రెండు చేతులేసి బలంగా ఎత్తాడు, అప్పుడు లేవలేదు, అప్పుడు లేవకపోతే యామయ్య లేవటం లేదు ఏమిటన్నట్ట, ఈ చక్రం నేను 5000 సంవత్సరాలు గంధమాదర పర్వతం మీద తపస్సు చేసి పొందానయ్యా, అది ఎవరు ఎత్తలేరు. అయినా ఒక విషయం, అర్జునుడు 4వ సగం, ఎప్పుడు అర్జునుడు కూడా వేళాకోవడానికి చక్రం ఏమని అడగలే, మా ఆవిడ సరదాకు కూడా అడగలేదు, సత్యమామ ఆవిడ అడిగితే ఇచ్చేస్తాడు, నేను ఆవిడ అడగలేదు, నీ దొంపతగా నీవు చక్రం ఎందుకు అడిగావన్నట్ట. ఎందుక, ఎప్పటికైనా ఈ చక్రంతో నిన్ను చంపాలని నా కోరిక అన్నట్ట. రేపు ఎప్పుడైనా యుద్ధం రాకపోతుందా, ఈ చక్రం వేసి నిన్ను చంపాలని కృష్ణ, అయినా కుదరదు కదా ఈ చక్రం నాకు అందడంలా. సరే, నా దగ్గర ధర్మశరం అనే ఒక అస్త్రం ఉంది, ఆ అస్త్రం వేసి యుద్ధంలో ఎప్పటికైనా నిన్ను ధ్వంసం చేయకపోతే నేను అశ్వత్థామనే కాదన్నాడు వాడు, అటువంటి వీరుడు. దానికి గల కారణం కామం, క్రోధం ఎక్కువ, ఆ క్రోధం వల్ల నిద్రపోతున్న వాళ్ళు చంపేశాడు వాడు. ఈ 4 అంశాలతో పుట్టాడు అశ్వత్థామ. తర్వాత చివరిలో ప్రశాంత చిత్తుడై తపస్సు చేసుకున్నాడు చిరంజీవి, ఇప్పటికి కూడా బతుకున్నాడు. కృపాచార్యుడు, అశ్వత్థామ, చిరంజీవుల్లో ఒకళ్ళు వీడు. అటువంటి అశ్వత్థామతో ఎలా యుద్ధం చేశావు, అది ఇప్పుడు దీనికి ఆశ్చర్యం. ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసునండి, ప్లే గ్రౌండ్ లో. అందుకని అశ్వత్థామ ఒకడు, ద్రోణుడు ఒకడు, భీష్ముడు ఒకడు, వీళ్ళతో యుద్ధం చేసావా. ఇంకా తగ్గిన వాళ్ళు కూడా, తక్కటి వారలు సొరల దైత్యులనై నన్ను పోరగల్చువారు. తగ్గిన వాళ్ళు కూడా దేవతల్ని జయించగలరు, ధృతరాష్ట్ర కుమారుల్లో ఒక్కడొక్కడు భూమండలం జయించగలడు. వీళ్ళని ఎలా జయించావు, గోవులు ఎలా మరణించావు, పరాక్రమవంతుడైన దుర్యోధనుడు మానభంగాన్ని కోర్చుకుని పారిపోయాడు, నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ విజయం ఎలా అంగీకరించాడు, ఎలా అపకీర్తి పాలయ్యాడు. యుద్ధవృత్తాంతం చెప్పనగా, తండ్రి ఆయన చెప్పినట్టుగానే నేను యుద్ధంలో జయం పొందలేదు, గాలి తుస్సును తీశాడు. ఒకసారి లారీ టైర్లో గాలి తీస్తే ఠామని శబ్దం వచ్చి ఆ పక్కన వాడు ఎగిరిపోయినట్టే ఉత్తర విరాట్ రాజు గారు ఎగిరి పక్కన పడ్డాడు దెబ్బకి. మరి ఎలారా అన్నట్టు హీనస్వరంతో, ఆ కౌరవ సైన్యాన్ని గెలవలేదు, ఆవుల్ని నేను తిప్పలేదు, మన ఆరాధ్య దైవానుగ్రహం వల్ల ఒక దేవకుమారకుడు వచ్చాడు, ఇంద్రుడి కొడుకేగా మరి అర్జునుడు, అందుకని దేవకుమారుడు. ఓ మహాత్ముడు ఆ సమయంలో నన్ను రక్షించాడు, కౌరవుల్ని జయించాడు, ఆవులు మళ్లించాడు. అయ్యి బాబోయ్, దుమ్ము రేగిపోతూ నేల ఈనినట్టుగా విడుతున్న కౌరవ సైన్యాన్ని చూసి నేను వణికి పారిపోతూ ఉంటే నన్ను తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టుకుని సారథ్యం చేయించాడు నా చేత. కౌరవ సైన్యం ఆలమందని తొలగిపోతుంటే ఆ దేవకుమారకుడు ఎదిరించాడు. దుర్యోధనుడు కనబడకపోతే రథాన్ని పక్కకి తోలి సైన్యాన్ని ఆపి ఆవులన్నింటినీ తోలి ఆ తర్వాత కౌరవుల మీదకి వెళ్లి ఉత్సాహంతో ఎదుర్కొన్నాడు. కురురాజుకి అతనికి మధ్యన ఘోర యుద్ధం జరిగింది, అందరినీ జయించాడు. శత్రుంతపుడు వంటి కురుకుమారుల్ని చంపాడు, కర్ణుడి తమ్ముడిని చితక్కుడి చంపి పారేశాడు, కర్ణుడి శరీరంలో బాణాలు కొట్టి పారిపోయేలా చేశాడు, గురువు గారిని, గురుపుత్రుణ్ణి, ఒకరిని ఒకటి అందరినీ పారద్రోలాడు. మహావీరుడు భీష్ముడినే ఓడించాడు. అంతటి వీరుడి యొక్క అనుగ్రహంతో వెనక్కి తిరిగాం మేము. అతని అనుగ్రహం ఇది అనగా విరాట్ రాజు గారు ఆశ్చర్యపోయి, అతడు ఏడి కనపట్టేం, ఆ పురుషుణ్ణి చూడాలి, కౌగిలించాలి, వినయంతో అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించాలి, భక్తితో సేవించాలి, షోడసోపచారాలు చెయ్యాలి, ఏకైక పుత్రుడు అయిన నిన్ను నాకు అంటగట్టాడు తిరిగి, లేకపోతే ఈ కడుపు మంటతో నేను బతికేవాడినే బాబోయ్ అన్నట్ట. ఎక్కడున్నాడు తీసుకురా అంటే ఉత్తరుడు నవ్వి, అతను ఇప్పుడు ప్రస్తుతం అంతర్ధానం అయ్యాడు, రేపో నేడో కనపడతాడు తన ఇష్టం వస్తే. పరాక్రమం చూస్తే అతడు దేవకుమారుడే అనిపిస్తోంది. అతడు కేవలం ఆవులు మళ్లించడానికే కాక మన మీద ప్రేమతో మనతో ఏదో పనిబడి వచ్చినట్టున్నాడు. మనల్ని ఆదరించిన తీరు చూస్తే మన వంశానికి కీర్తి తెచ్చి భవిష్యత్తులో రక్షించాలనే కోరికతో వచ్చినట్టుంది అన్నాడు. అని ఈ విధంగా చూచి ఉత్తరుడు తండ్రికి సంతోషం కలిగించాడు. అప్పుడు ధర్మరాజు ఉత్తరీయంతో ముఖంలా కప్పేసుకుని, సరిగ్గా ఈ కంటి చూడకూడదని, దెబ్బ కనపడకూడదు, అర్జునుడిని సరిగ్గా చూడలేదు. అర్జునుడు లోపల శంకిస్తున్నాడు, అన్నగారు నాకు వేసి ఆనందంగా చూడటేమి, ఏమిటి కారణము అని. ఆ సమయంలో విరాటరాజు, కుమారుడి వల్ల అర్జునుడి పరాక్రమం విని కూడా ఎవడో దేవకుమారకుడు, ఈ బృహన్నలు ఇంకా రథం నడిపినవాడే అనుకుంటున్నాడు పాపం అనుకుని, నపుంసక రథం నడిపావు నువ్వు కూడా వెళ్ళావు వెళ్ళిరా అని అడిగింది. బృహన్నలు కూడా బయటకు వచ్చేసి ఉత్తరుడితో బలి నేర్పుగా మాట్లాడేవయ్యా, అసత్యం ఆడకుండా ఉన్న చెప్పావు, దేవకుమారుడు అండంలో నీ పాండిత్యం తెలుస్తుంది అనగా, యుద్ధంలో పనికిరాని కానీ మాటల యుద్ధంలో నన్ను మించిన వాళ్ళు లేరయ్యో అన్నట్టుగా ఇలా చూశాడు ఆయన. ఆ తర్వాత ధర్మరాజుకు కూడా ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు, ధర్మరాజు పేరు ఎందుకోడంటే ఇద్దరికి తెలుసు కాబట్టి. విరాట్ రాజు గారు కంకుపట్టుని వెళ్ళమన్నాడు, అర్జునుడు రహస్యంగానే సైగ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఉత్తరుణ్ణి వెంట పెట్టిన అంతఃపురానికి వెళ్ళాడు, అక్కడ సుధేష్ణ బెంగగా ఉందిగా మరి కొడుకు ఏమయ్యాడు అని, అందుకని కొడుకును చూడాలి. ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళగా ఉత్తరుడు సుశర్మను ఓడించిన విషయం అన్ని విని తండ్రి ద్వారా ఆనందపడి ఆ తర్వాత తల్లికి తన విషయాలు మళ్లీ చెప్పాడు. ఈ లోపు అర్జునుడు నాట్యశాలకు వెళ్లి అమ్మాయి ఉత్తరాయి లారా అన్నాడు. వచ్చింది ఆవిడ వాత్సల్యంగా ఆదరించి, ఇదిగో నువ్వు బొమ్మ పొత్తికలు అడిగావు కదా గుడ్డలు పట్టుకొచ్చా అని ఆ గుడ్డలన్నీ కూడా చక్కగా బొమ్మలకు చుట్టుకోవడానికి ఇచ్చేశాడు. ఈ విధంగా కృతకృత్యుడయ్యాట రాత్రికి అందరూ కలుసుకోవాలని ఒక వార్త పంపేశారు. ఎవరి ద్వారా పంపారో తెలియదు, వాళ్ళంతా సీక్రెట్స్, టాప్ మోస్ట్ సీక్రెట్ వాళ్ళు, ఎవరికి దొరకరు. ఆ పూట అర్జునుడు చకచక యుద్ధం నుంచి వచ్చాడు కదా, చెమటావి పోవడం కోసం శుభ్రంగా స్నానం చేసి మంచి తెల్లని వస్త్రాలు కట్టుకుని అత్యద్భుతమైన తన అసలు రూపం ధరించి పేడు రూపం దెబ్బతో పోయింది మొత్తం ఆయనకి. భోజనం చేశారట ఆ పూట. ఆయన అర్జునుడు ఒక్కడు చేసిన భోజనంతో యావత్ భారతదేశం ఒకరోజు విందు భోజనం చేయొచ్చా అన్నట్టుగా చేశాడు ఆయన. ఎందుకని, అజ్ఞాతవాసం పూర్తయిన సందర్భంలో, ఉపవాసం పూర్తయిన సందర్భంలో హాయిగా భోజనేశాడు ఆయన. ఇంకా ధర్మరాజు గారి మందిరంలో కలుసుకోవాలి రాత్రికి అనుకున్నారు ఐదుగురు కూడా ద్రౌపదితో పాటు. అనుకున్న సమయానికి రాత్రి దాదాపు 11 అవుతూ ఉండగా జనాలందరూ సద్దు మడుగుతూ ఉంటారు కనుక, పూర్వం ఎప్పటికి మళ్ళీ వీధి లైట్లు ఉండవుగా, ట్యూబ్ లైట్లు మణిద్వీపాలే, అందుకని రహస్యంగా వచ్చారు. ఐదుగురు ద్రౌపది కూడా కలుసుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఎత్తైన ఆసనంలో కూర్చున్నాక అందరూ కింద కూర్చున్నారు. ధర్మరాజు గారికి నమస్కరించారు. భీముడు తక్కినవాళ్ళు ఒకరినొకడు కౌగులించుకున్నారు. ఆవులు వెనక్కి తిప్పడం, ఈ ఉత్తరుడి కట్టడం అన్ని పరస్పరం చెప్పుకున్నారు. అప్పుడు అర్జునుడు ధర్మరాజును చూస్తూ భీముడి కేసు చూసి ఇలా అన్నట్టు, మళ్ళీ అన్నయ్య భీమసేన మొగమొప్పదు నా దశ ఈ జగతీనాథునకు ఏ విచారించియును తగ దీనికి కారణమిది యగునని ఏర్పరూప నేరనయ్యదన్నట్లు. ఈ మహారాజు సాయంకాలం నుంచి చూస్తున్నాను, నా వేపు చూడడానికి ముఖం చాటు చేస్తున్నాడు, సరిగ్గా సుముఖత చూపించడంలా, ఎంత ఆలోచించినా కారణం తెలియటంలో నేను ఏం తప్పు చేశాను, యుద్ధానికి వెళ్ళడం తప్పా ఒకవేళ అనుమానం, అన్నకి చెప్పకుండా యుద్ధానికి వెళ్ళిపోయాను అనుకుంటే అన్నగారు అలాగా మొహం చాటేయకుండా ఉండడు. అన్నీ చూసుకునే వెళ్ళాను, మన అజ్ఞాతవాసం పూర్తయిందని తెలుసు నాకు, అందుకు బయటపడ్డాను. కాబట్టి ఎంత ఆలోచించినా తగిన కారణం నాకు తెలియడం లేదనగా ఏమనుకోకని ధర్మరాజు అబద్ధం ఆడలేడు. అందుకని అర్జున ఉండేమీ లేదు, మరొకటేం లేదు, విరాటుండ ఆత్మతనూజు పొగడును దుర్దమ దుర్దండత గలుగు బృహన్నలయొండ కొరత ఏమి పగర నోర్చుట కంటిని. విరాటరాజు గారు, నా కొడుకు చాలా గొప్పవాడు, కౌరవులు జయించాడని తెగ పొగుడుతున్నాడు. అని మొహం, కౌరవ సైన్యం వంటి వీరులు జయించాలంటే నీ కొడుకు బలం ఎక్కడ సరిపోతుంది, నీ కొడుకు గోళీకాయలు అడుకోమన్నా గూటింపెళ్ళు అడుకోమన్నా అడుగుంటాడు, ఇదంతా బృహన్నల యొక్క పరాక్రమం, ఆయనదే ఈ శక్తి అంతా అన్న. దాంతో ఒళ్ళు మండింది. పేడిని పొగడతావా అని పాపం అవ్వేకి కోపంతో చేతులుండే పాచికతో కొట్టాడు. అప్పుడు రక్తం వచ్చింది, ద్రౌపది తుడిచింది అని ఆ గాయం చూపించాట్టు, ఇదిగో అని ఒళ్ళు భక్కున వండిపోయింది భీముడికి. ఆ దుష్టాత్మం తనయాది బంధుయుతముగా అనిచేత చెము ప్రోలిక నియ నంగము వంగం. వెనక ముందు చూడకుండా లేచిపోయి ఉద్దండ కదాదండం ఉన్నా లేకపోయినా చెట్టు పీకేసి ఆ దుర్మార్గుడిని బంధువులతో పాటు పచ్చడి చేసి అమలోకానికి పంపేస్తా, కీచకుడి భావమరిది కదా అని చేత గుత్తి ఎక్కడికి పోతుంది అన్నట్ట. అర్జునుడికి కోపం వచ్చేసింది. అర్జునుడు సరే ధర్మాత్ముడే, అంత తొందరగా కోపం రాదు కానీ అన్నగారికి దెబ్బ తగిలితే ఆయనకి చాలా బాధ. ధర్మరాజు మీద వారికి ఉండే భక్తి అటువంటిది. అందువల్ల కోపంతో తన అంతరం తెలియక, తన బలమేమిటో మన బలమేమిటో తెలియక అధముడు అన్నగారిని కొడతాడా, ఇప్పుడే పట్టుకుని తల గొరిగి చంపేస్తాను వాడిని. ఈ విరాట రాజు గారి రాజ్యం అంతా నువ్వే పరిపాలించుకుందు గాని అనగానే ధర్మరాజు లేచిపోయి, తమ్ముళ్ళలారా కోపగించకండి, అక్కట ఎంతకు ముందరేమియున్ మనలని రుంగడు అవిభుడు, ఆతని మాటున పూనికి తీర్చుకుంటిమి, ఆతనికొక ఎగ్గు చేత ఉచితంబే, ఎరింగెడునట్లుగా పోయిన కనియుం దురుద్ధతి వహించిన జూతముగాక పెంబటం. ధర్మరాజు కంగారు పడిలేచాడు, కోపగించకండి, పాపం ఆ విరాటరాజు గారు ఇంతవరకు మనం ఎవరో తెలిసినా తెలియదు, మనం అడుగు పెట్టగానే రాజ్యం ఇస్తాను, శాలలు ఇస్తాను, లేకపోతే ఇంకేదన్నా కావాలంటే కోరుకోండి అన్న మహాత్ముడు ఆయన. ఆయన అనుగ్రహం వల్ల అజ్ఞాతవాసం ప్రతిజ్ఞ చాటును తీర్చుకున్నాం. ఇంతకాలం మనల్ని ఎప్పుడు ఒక్క మాట అనకుండా ప్రేమగా తిండి పెట్టి పోషించాడు, గౌరవించాడు. నిన్నగాక మొన్న యుద్ధంలో మొన్న ఏమన్నాడు, నా రాజ్యం మీరే పాలించుకోండి అన్నాడు. ఏదో కొడుకు మీద వ్యామోహంతో తొందరపడి కొట్టాడు. ఇప్పుడు అతనికి అపకారం చేయడం తగదు, అది ధర్మరాజు అంటే. ఆ ధర్మం అక్కడ ఎక్కడికక్కడ నొక్కకపోతే పాండవులు గొప్పతనమే లేదు పొమ్మన్నారు. ఆ మహానుభావుడు ఒక్కడలా ఉన్నాడు. అందుకే ఆయన పేరు చెబితే మనం విరాటపురం చెప్పాలి అనుకోగానే 37 దగ్గర వర్షం మొదలైపోయింది. నేను సుస్పష్టంగా ఏమన్నాను, విరాటపురం వరద వర్షం వచ్చి తీరుతుంది, సుభిక్షం వస్తుంది, దుర్భిక్షం తొలగుతుంది అన్నాను. ఇప్పటి వరకు రోజు వర్షం కురుస్తూనే ఉంది జరుగుతున్నప్పుడు, ఒకటి రెండు రోజులు తప్ప. ఇప్పుడు చివరి రోజుల్లో మళ్ళీ ధర్మరాజు గొప్పతనం, నిన్నటి నుంచి ఇక చాలు బాబు వర్షం అన్నంత కురిసింది. హర్షం, ధర్మరాజు పేరు చెబితే కురుస్తుంది వర్షం. అంచేత ఆ మహాత్ముడు ఏమన్నాడు, మనం ఎవరమో తెలియక ఆయన మన గౌరవించాడు, ఇప్పుడేమనద్దు. మనం ఎవరమో తెలిసిన తర్వాత కూడా అతడు మనల్ని ధిక్కరిస్తే అప్పుడు చూద్దాం, పొగరుబోతుగా వ్యవహరిస్తే. ప్రస్తుతం అతను దూరికి వెళ్ళద్దు, రేపు మనల్ని బయట పెట్టుకుందాం. మనం బయటపడ్డాక మనల్ని లెక్క చేయక పొగరుబోతుగా వ్యవహరిస్తే అప్పుడు చూద్దాం అని పలికి ధర్మరాజు వారి విచారం పోగొట్టాడు. సరే, ఇది ఇలా కాక ఇంకో విధంగా చేయడం తగదు కదా అని తక్కిన వారి వైపు చూశాడు మిగతా వాళ్ళని. అందరూ శాంతించారట. అయినా మహారాజా, మీరేం చెబితే అదే కర్తవ్యం, మీరు ఏదంటే అదే అన్నారు. ఆ తర్వాత విరాట్ రాజు గారికి తామెవరో తెలియజేయాలి. ఎలాగా? దానికి బాగా ఉపాయం ఆలోచించారు వారు. రేపు ఉదయం ఆ సభకి వెళ్లి రాజసభకి రాజు వచ్చే సమయానికి తమ రహస్యం బయట పెడదాము అని నిశ్చయించారట. ఆ రాత్రి గడిచింది, శుభ్రంగా తెల్లారింది. పాండవులు స్నానం పూర్తి చేశారు, ప్రాతకాల కృత్యాలు పూర్తి చేశారు. తెలుపులకు చీరలును పూతల పువ్వుల నొప్పి రాజతనయానుగుణోజ్జల మాననీయ వేషములు అలవడగూడుకుని నగరి కరిగిరి ప్రీతి. వారంతా తెల్లని వస్త్రాలు ధరించారట. ఎప్పుడు తెల్లని బట్టలు శుభానికి చిహ్నం, అందుకని కట్టుకున్నారు. మంచి పట్టు వస్త్రాలు, తెల్లని విలువైన వస్త్రాలు ధరించారు. యమధర్మరాజు అజ్ఞాతవాసం పూర్తవగానే వారందరికీ ఆ బట్టలు పంపాడు ఆ రహస్యంగా. అవి కట్టుకున్నారు, ధర్మదేవతా వస్త్రాలు. అవి మంచి గంధం పూసుకున్నారు, పుష్పాలు ధరించారు. పూర్వం జడల్లో పువ్వులు పెట్టుకునేవారు మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళలాగే మంచి జుట్లు ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఆడవాళ్ళకే పిలక జుట్లు వచ్చాయి, కలియుగం ఇది. పువ్వులు ధరించి మెళ్ళలో దండలు వేసుకుని మంచి రాజకుమారులు ఏ వేషాలు వేసుకోవాలో ఆ వేషాలతో సంతోషంగా కలువుకోవటానికి వెళ్ళారు. వెళ్ళగానే చని ధర్మసుతుడు సింహాసనమున భీమాదుల ఆత్మ సముచిత రుచిరాసనముల సభాస్థలిం కయ్యి కొని పంచాగ్నులను బోలె కూర్చున్నంత. విరాట్ రాజు గారి సభాభవనంలోకి వచ్చేశారు ధర్మరాజు గారు. వచ్చి రాగానే వెళ్ళి విరాట్ రాజు గారు ఎప్పుడు కూర్చునే రాజసింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. వెళ్ళి సింహాసనం మీద ఆయన కూర్చున్నాక భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పక్కనుండేటటువంటి మంచి మిత్రులు, సామంతులు కూర్చునే ఆసనాల మీద కూర్చున్నారు, తగిన ఆసనాల్లో. అప్పుడు వాళ్ళు ఐదుగురు పంచాగ్నుల్లో ఉన్నారట. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, సభ్యాగ్ని, అవసదాగ్ని, ఇవి యాగాదులకు సంబంధించిన అగ్ని. వీటిని పంచాగ్నులు అంటారు. ఈ పంచాగ్నుల మధ్యలో పార్వతి తపస్సు చేసిందనేవారు. ఇప్పుడు పాండవులు అలా ఉన్నారు పంచాగ్నుల్లాగా. దక్షిణాగ్ని ఎవరు? ధర్మరాజు గారు. దక్షిణ శబ్దానికి సమర్థుడని ఒక అర్థం. దక్షిణ దిక్కుకి ఎవరు? అధిపతి యముడు. యమధర్మరాజు కంసీన కాబట్టి దక్షిణాగ్ని అట ఆయన. ఇంకా ఆహవనీయాగ్ని భీముడు, వాయు పుత్రుడు గనక. గార్హపత్యాగ్ని అర్జునుడు. సఖ్యాగ్ని నకులుడు. అవసదాగ్ని సహదేవుడు. ఈ ఐదుగురు కూర్చున్నారు. అలా కూర్చునే సమయానికి మంచి సంతోషంతో తాను పిల్లవాడితో కలిసి, తన కొడుకు ఉత్తరుడితో కలిసి, ఇంకా వీరుల్ని మంత్రుల్ని వెంట పెట్టుకుని కొందరిని అలంకరించుకుని పువ్వులు పెట్టుకుని ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు చెట్లు కిష్కుని కిష్కుని కొట్టుకుని పెర్ఫ్యూమ్స్ ఆ రోజుల్లో కూడా అద్భుతంగా ఉండేవి అవన్నీ వేసుకుని కొలువులోకి వెళ్లి సింహాసనం మీద కూర్చోవాలనే ఉత్సాహంతో మహానుభావుడు విరాట్ రాజు గారు వస్తున్నాడు. పాండవులు ఆశ్చర్యపోయాడు. అందులో నిన్నేమో దెబ్బ కొట్టాడు, ఇప్పుడేమో వీళ్ళు వచ్చి కూర్చున్నారు. అందుకని వాళ్ళు వచ్చి కూర్చునేసరికి సులకనగా చూసి ఇలా అన్నాక, ఇది ఏమి కంక, నీ ఉన్మద వృత్తిని శంక దక్కి మా గద్దెపై పదిలంపుగ కూర్చుండితివి, అది యునుగాకిప్పుడు దిగ అహంకారమున. ఏమయ్యా కంకపట్టు, ఇదేమిటి? ఏదోలే బ్రాహ్మడివి, నాలుగు మెతుకులేస్తే బతుకుతావని చెప్పి నీకు కొలువిచ్చానా, నిన్ను గౌరవించానా, బోర్డు డబ్బిచ్చానా, జీతమిచ్చానా, ఇప్పుడు ఏమాత్రం జంకు గొంకు లేకుండా నా సింహాసనం మీద పదిలంగా కూర్చునిపోయిగా కదలకుండా. అంతేకాక నేను వచ్చిన అహంకారంతో ఈ సింహాసనం దిక్కకుండా కూర్చున్నావు, పోని కూర్చుంటూ కూర్చున్నావు, రాజుగారు వస్తే దిగాలి కదా, అప్పుడు దిగట్లా, నా సీట్లు లాగేసుకుంటావా అనగా విని మందహాసం చేసి సంక్రందన నందనుడు ఇలా అన్నట్టు అర్జునుడు లేచి కీవిగా, అర్జునుడే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో ఆయనే చెప్పాలి సమాధానం అంటే, అందుకని లేచి ఇలా అన్నట్ట, రాజా విరాట్ రాజా, నడదీవియలు చేసే నగరికి మాణిక్యము కుటముల్పు నిన్న మను జపతులా, తగునాజ్ఞ సూయాణముగ నొనరించే మంచిగ నేల నాలుగు చెరవులకును ప్రీతార్థి జనుల సచేతన త్యాగ ధ్వజములుగా అన్ని దేశముల బరబే దిక్కులన్నింటను తెలుపారు పోతగా వించై ఉజ్వల యశో విభ్రమంబు రాజసూయాధ్వర ప్రవర్తకుడు నిత్య సత్య భాషా మహావ్రతశాలి పాండురాజు దుగ్ధ పయోనిధి రాజు ధర్మరాజు సుము రాజా. ఈయన పాండురాజు అనే ఒక పాల సముద్రంలోంచి పుట్టిన చంద్రుడు ఈ ధర్మరాజు. పాండురాజు ఓ పాల సముద్రం, అందులోంచి జన్మించిన చంద్రుడు రాజచంద్రుడు ధర్మరాజు. ఈయన ఎటువంటి వాడో తెలుసా, కెంపులు పొదిగిన కిరీటాలు ధరించిన రాజులు ఈయన ముందు చేతులు కట్టుకుని అటు ఇటు తిరుగుతారు. రాత్రిపూట రాజులు చేతులు కట్టుకుని తిరుగుతుంటే ఆ చీకట్లో ఈ రాజులు ఎలా ఉన్నారట, తిరుగుతున్న దివిటీల్లో ఉన్నారట. రాత్రిపూట చీకటి తొలగడానికి కాగడాలే తిరుగుతున్నాయా అంటే, ఈ రాజుల నెత్తి మీద కిరీటపు కాంతులు నవరత్నాల కాంతులేమో దివిటీల్లాగా ఈ రాజులు పుచ్చుకు తిరిగే వాళ్ళలో ఉన్నారు వాళ్ళ కర్మగాలి. అటువంటి మహారాజుల్ని తన ముందు తిప్పించుకునే వీరుడు మా ధర్మరాజు. ఈయనెవరు, శత్రువులందరినీ తన మహాభయంకర పరాక్రమంతో చల్లా చెదరు చేసి నాలుగు మార్లు దండయాత్రలో విజయం పొంది రాజసూయ యాగం చేశాడు, అవభృత స్నానం చేసి శ్రీకృష్ణుడిని అర్చించాడు, వీరాది వీరుడైన రాజాదిరాజులందరూ ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడితే వారిని ఆశీర్వదించి భోజనం పెట్టిన మహాత్ముడు ఈయన. తన దానాలతో సంతృప్తులైన యాచకులు ఎక్కడికెళ్లినా ఈయన కీర్తి పతాక ఎగరేశారట. ధర్మాత్ముడు, త్యాగశీలి, దాత అంటే ధర్మరాజు అని. అటువంటి ధర్మాత్ముడు తన భార్య తాను కట్టుకున్న గొడ్డలు తప్ప తక్కినవన్నీ దానం చేశాడు రాజసూయాగంలో. అప్పుడు ఖజానా ఖాళీ అయిపోతే మళ్లీ కుబేరుడికి దాలి కలిగి ఖజానా అంతా తన సంపత్తు నింపేశాట. అంతటి దాత, అంతటి గొప్పవాడు, కాని ఎక్కడా పేరు పొరపాటు కూడా చాటుకోడు, అంతటి గొప్ప దాత. ఇంకా ఆయన కీర్తి స్వచ్ఛమైన తెల్లని కీర్తి దిక్కులంతటా వ్యాపించింది. ఎక్కడికెళ్లినా ఆయన కీర్తి, కీర్తిని తెలుపుతో పోలుస్తారు, లోకమంతా వెళ్ళవేసేసాడు తన కీర్తితో ఆయన, అంత కీర్తివంతుడు అన్నమాట. ఈ నిత్య సత్యానుష్ఠానం అట ఆయన, ఆయన ఎటువంటి వాడు, నిత్య సత్య భాష మహావ్రతచారి, ఎప్పుడూ సత్యమే పలకాలనే వ్రతం పెట్టుకున్నవాడు, అంతటి మహానుభావుడైన వాడు ఇతడు. ఈతడ జాత శత్రుడు మహిందగ దిగ్విజయం చేసే విద్యాతిశయార్థి వాసవు మహాసనమైనను నెక్క నరుహుడు ద్యోతితమూర్తి కౌరవ కులోద్దుగుడార్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడీ చిరుతగత్తియకున్ తగడే నరేశ్వర. ఈతడు అజాత శత్రువు, తన మనస్సులో ఎవరి మీద రవ్వంత కూడా ద్వేషభావం పోనని మహాత్ముడు. ఈ భూమండలంలో దిగ్విజయం చేశాడు, తన పాండిత్యంతో బృహస్పతిని జయిస్తాడు ఇతడు. ఇంతెందుకు, వాసవు మహాసనమైనను నెక్క నరుహుడు, ఇంద్రుడు కూడా తప్పుకుంటే ఆ సింహాసనం మీద ఈయనే కూర్చోవాలి నెక్స్ట్. ఇంద్ర సింహాసనం మీద కూర్చునే అధికారం ఎవరికైనా ఉందంటే ఈ లోకంలో ఈ మహాత్ముడికే ఉంది. ఇతడు మామూలు బలం కాదు, ధర్మ బలం కలిగిన వాడు, ఉజ్జ్వోతితమూర్తి. ఈయన కౌరవ వంశానికి మేటి, కురు మహారాజు గారి వల్ల ఈ కౌరవ వంశం ఏర్పడింది. ఈ వంశంలో ఇటువంటి వీరుడు ఎంతో పూర్వం పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టాడు. ఇంతటి ధర్మాత్ముడు, ఇంత సత్యవ్రతుడు పుట్టాడు. ఆర్యులు అంటే శ్రేష్ఠులు, మహాత్ములు, గొప్పవాళ్లు, పండితులు ఈయన్ని మాత్రమే పొగుడుతారు. వాళ్లలో ప్రసిద్ధికెక్కిన చరిత్ర ఈయంది. అటువంటి వాడు ఈ బుల్లి సీటు పనికిరాదా అని అడిగట. ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న సింహాసనం, చిరుత గద్దె అన్నాడు ఆయన. ప్రపంచం పాలించగలిగిన వాడు, ఇంద్ర సింహాసనం ఎక్కేవాడు, ఈ చిరుత గద్దె, ఈ చిన్న పీఠం ఆయనకి తగదా, దీని మీద కూర్చుని పరిపాలించలేడా అనగానే కళ్ళు బైర్లు గమ్మాయి విరాట్ రాజు గారికి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడనేది రేపటి
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.